వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆంగికం భువనం యస్యా వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారారీ తం నమామి సాత్వికం శివం. పరమశివానంద స్వరూపులారా, శ్రోతలారా, మీ అందరికీ నమస్కరిస్తూ మనం ఈ ఉత్పత్తి ప్రకరణాన్ని కొనసాగిస్తున్నాం. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, నాయన ఈ దృశ్యము దృష్టిలో రహితమైనప్పుడు అప్పుడు ఈ ద్రష్టకు అతని ద్రష్టానం, ఎందుకంటే అతని యొక్క ద్రష్టత్వం రహితమైంది కాబట్టి. దృష్టిలో దృశ్యం ఉంటే కదా ద్రష్ట అయ్యేది. ఈ జగద్దృశ్యము ద్రష్ట యొక్క దృష్టిలో రహితమైనప్పుడు అప్పుడు శేషించి ఉండేటువంటి జీవుని యొక్క తత్వము స్వరూపము ఏదైతే ఉందో దాన్ని కేవలీత్వము బ్రహ్మత్వము బ్రాహ్మీ స్థితి అన్నారు. దాన్ని బ్రాహ్మీ స్థితి అన్నారు భగవద్గీతలో. ఏషా బ్రాహ్మీ స్థితి ప్రార్థానైనం ప్రాప్య విముహ్యతే స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. నైనా బిఫోర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అటువంటి బ్రాహ్మీ స్థితిని సుస్థిరం చేసుకున్న వాడికి ఇక పొందవలసింది పొందినట్టేనయ్యా, అది ఆబ్జెక్టివ్ అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించడం జరిగింది. అటువంటి బ్రాహ్మీ స్థితి అనగా అనుభూతి ఉంటుంది, అనుభవం ఉంటుంది, కానీ జగత్ రహితమైపోతుందయ్యా. అటువంటి స్థితినే పరబ్రహ్మ స్థితి, కేవలి స్థితి, బ్రాహ్మీ స్థితి, బ్రహ్మత్వము, బ్రహ్మము అన్నారు. బ్రహ్మం అవడం అంటే అదే, అందుకనే లేదు అని చెప్తూ ఉంటే చాలా ఆవేశంగా మన రామచంద్రమూర్తి స్వామి, నాకు స్మాల్ డౌట్ స్వామి, మీరు చెప్పే బ్రాహ్మీ స్థితి లేక కేవలీత్వము ఉంది చూచారు, ఆ స్థితిలో ఈ జగత్ రహితం అయిపోతుంది అంటున్నారు కదా. ఇప్పుడు పడుకున్నాము, నిద్రపోతున్నాం, నిద్రపోతున్నప్పుడు గాఢ స్థితి ఉంది, గాఢ స్థితిలో ఒక మౌన ఆనంద స్థితి ఉంది. నిద్రలేచినప్పుడు హాయిగా ఉంటాం అనుకుంటాం, అంటే నిద్రలే గాఢగా చక్కగా నిద్రపోయిన తర్వాత లేచి అమ్మయ్యా హాయిగా నిద్రపట్టింది రా నాయన అనుకుంటామే, అది బ్రాహ్మీ స్థితియే కదా, అది కేవలీ స్థితియే కదా. అటువంటి వాడు మోక్షం సంపాదించినట్టేనా, బ్రాహ్మీ స్థితి ఆస్వాదించినట్టేనా, అటువంటి స్థితేనా ఆర్ యూ రిఫరింగ్ టు? వశిష్ఠ మహర్షి పక్కపక్క నవ్వారు. ఒకవేళ అదే బ్రాహ్మీ స్థితి అయితే రామచంద్ర, మనం నిద్ర మాత్రం ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకుని హాయిగా మా నిద్ర మాత్రం వేసుకోవచ్చు. ఇంకా ఈ సాధనలు, ఈ రామనామ జపాలు, తపస్సు, ధ్యానము, శాస్త్రాలు విశ్లేషించడం, ఆశ్రయించడం, గురువులను ఆశ్రయించడం, ఈ కాన్సెప్ట్స్ అంతా దీనికి హాయిగా నిద్ర మాత్రం ఫ్యాక్టరీ పెట్టుకుని వేసుకోవచ్చు కదా. దట్ ఈజ్ నాట్ సో. కాబట్టి గాఢ నిద్ర అనేది బ్రాహ్మీ స్థితి, కేవలి స్థితి కాదయ్యా, అదొక ఆరోగ్యానికి సంబంధించిన జడస్థితి మాత్రమే. ఎందుకనంటే గాఢ నిద్రలో ఉన్నవాడికి జగత్ సంస్కారాలు మౌనం వహించాయే కాని లేకుండా పోలా. దే బికేమ్ నాన్ నాన్ మేనిఫెస్టింగ్ బట్ దే ఆర్ హైడింగ్. కాసేపు గదిలో పెట్టుకున్నాం అన్నమాట. ఉదాహరణకి ఒక ఆయన గాఢ నిద్రపోతున్నాడు, నిద్రపోయే ముందు మంచి కోపంగాను ఆవేశంగాను వాళ్ళని వెళ్ళి తిడుతూ ఆ ఆవేశంతో ఇక ప్రశాంతంగా నిద్రపోడు. నిద్రపోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత గాఢ దొరికిపోయారు. మళ్ళా నిద్ర లేవు గాని ఆ కోపం ఆ ఆవేశం మళ్ళా విజృంభిస్తాయా లేదా, మళ్ళా మొదటికి వస్తాయా లేదా? ఆశ దురాశ ప్రాపంచిక విషయాలు అంతకుముందు ఏవి ఆశ్రయించి ఉన్నాడో అభ్యాసవశంగా అవన్నీ నిద్ర లేవగానే మొదలవుతాయి కదా. అనగా ఆ కాసేపు మౌనంగా ఉన్నప్పటికీ జగత్ రహితుడవలా, అతడు నిద్రాణుడయ్యాడంతే. నిద్రాణమైనవి అతని జగత్ సంస్కారాలు జగద్భావాలు. అయితే గాఢ నిద్రలో జగత్ రహిత సుఖం యొక్క గ్లింప్స్ అనుసంధానం అవుతుంది. దాన్ని మనం దృష్టాంతంగా తీసుకుని ఎప్పుడైతే మనస్సు జగద్ రహితమవుతుందో ఆ హాయి అటువంటిదయ్యా అని మనం సోదాహరణంగా చెప్పుకోవడానికి మాత్రం ఆ సందర్భం చక్కగా మనకు ఉపకరిస్తుంది. కాని ఆ స్థితి జడస్థితియే గాని కేవలీ స్థితి కాదు, బ్రాహ్మీ స్థితి కాదయ్యా. ఒక దర్పణంలో దృశ్యం కనబడుతోంది, దాన్ని మూసాం. అప్పుడు దృశ్యం లేకుండా పోదు కదా, దృశ్యం దృశ్యంగానే ఉంది కదా. నేను దృశ్యము చూడను అని కళ్ళు మూసుకున్నంత మాత్రం చేత కాసేపు ఆ యొక్క ప్రయత్నం చేత కళ్ళు మూసుకోగలగవచ్చు, దృశ్యం చూడకపోవచ్చు. కానీ దృశ్య సంస్కారాలు మళ్ళా కళ్ళు తెరవగానే మొదటికే వస్తాయ్యా. సో కళ్ళు మూసుకున్నంత మాత్రం సరిపోదు. అలాగే సమాధిని ఆశ్రయించేటువంటి అభ్యాసం ఉంది కదా, కేవలం ఈ జగత్ ని వదిలేస్తాను, ఓ మూల కూర్చుని జగత్ లేదు అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటాను అన్నంత మాత్రాన దృశ్యం సంబంధించిన దృశ్యానికి సంబంధించిన ఒకనొక సంస్కారం ఏదైతే ఉందో అది అంత అంత మాత్రం చేత తొలగదయ్యా. స్వామి కళ్ళు మూసుకున్నా పోదు, సమాధి అదన చేసినా పోదు, దృశ్య వాసన దృశ్య సంస్కారం రహితమైతే గాని బ్రాహ్మీ స్థితి కేవలీ స్థితి రాదు. అటువంటి కేవలీ స్థితియే జీవుని యొక్క ఆశయము అని చెప్తున్నారు. మరి ఎట్లాంటి వాటి ఇది పాత్ ఇది దృశ్యం మా పట్ల రహితం అయ్యేది ఎట్లా? రామచంద్ర ఇప్పుడు సరైన ప్రశ్నకు వచ్చావు. ఇప్పుడు చూడు, ఈ దృశ్యము మొట్టమొదటి ఒక ప్రశ్న వేద్దాం. ఈ దృశ్యము స్వతహాగా ఉన్నదా, అంటే దాని అంతర అదే ఉన్నదా? ఒకవేళ దృశ్యము ఏ విధంగా అనుభూతమవుతోందో అందులో ద్రష్ట యొక్క భావనకు సంబంధించిన గుణములకు సంబంధించిన పార్టిసిపేషన్ లేదనుకో, గుణములకు భావములకు సంబంధించిన పార్టిసిపేషన్ లేకపోతే జగత్ అనబడేది అనుభవమే అయ్యేది కాదు. అంటే ద్రష్ట యొక్క గుణములు అభిప్రాయములు భావములు అవి దృశ్యానికి ఒక అర్థాన్నిచ్చి ఒక అనుభవాన్ని తీసుకొస్తున్నాయి. ఆ అనుభవాన్ని మనం జగత్ అంటున్నాం. అనుభవం కానప్పుడు జగత్ అనేది లేనట్టే కదా. కనుక ఇది స్వకీయమైనటువంటి భావన అభిప్రాయము ఆవేశము స్వభావము కలిపి మనం ఎదురుకుండా ఉన్నట్టు కళ్ళకి కనిపించిన దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దృశ్యము ఈజ్ ఈక్వల్ టు కళ్ళకు కనబడుతున్నది ప్లస్ వాట్ కలర్ వీ హావ్ అప్లైడ్ వైల్ అండర్స్టాండింగ్ దట్. మన భావం చేత, మన గుణముల చేత, మన ఆవేశం చేత, మన అభిప్రాయం చేత, మన భయాది ఆయా మన అంతరంగ ఆయా స్వభావముల చేత దానికి అర్థాన్ని ప్రతిపాదించి ఇప్పుడు మనం చూస్తాం జరుగుతోంది. అనగా దృశ్యము ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ బీయింగ్ సీన్ బై ద ఐస్ ప్లస్ ది ఫీలింగ్స్ ఆర్ ఒపీనియన్స్ అటాచ్డ్ బై ది పెర్సీవర్. ఈ విధంగా దృశ్యం అనేది ప్రతి ద్రష్ట యొక్క స్వయం కల్పితం అని అని మనం వీ కెన్ కంక్లూడ్ ఎట్ దిస్ పాయింట్. అయితే మనం బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి? సమస్త జీవరాశుల్లో సమంగా ఏకస్థమై ఉన్నటువంటి బ్రహ్మమును అనబడేది ఈ దృశ్య వ్యవహారం చేత తాకబడేది కాదు అనేటువంటి అవగాహన మనకు ఎదురుకుండా ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి మనకు మిత్రుడైతే ఒక రకంగా అనుకుంటాం, మన వాళ్ళైతే ఒక రకంగా అనుకుంటాం, మన బంధువు అయితే ఒక రకంగా అనుకుంటాం, మన కుమారుడైతే ఒక రకంగా అనుకుంటాం, మన కావలసిన వాళ్ళైతే ఒక రకంగా ఉంటాం, సహాయం చేసేవాడైతే ఒక రకంగా అనుకుంటాం, దూషించేవాడు అయితే ఇంకో రకంగా అనుకుంటాం. ఈ విధంగా మనకు ఆయా సందర్భాలను బట్టి మనకు అతనికి రిలేషన్షిప్ ను బట్టి నవ్వు కమెన్స్ ఇంటరాక్షన్ విత్ సమ్ పెర్సెప్షన్. ఇప్పుడు బ్రాహ్మీ స్థితి అనేది సమస్త జీవరాశులలో మనకు ఇష్టమైన వాళ్ళు అయిష్టమైన వాళ్ళు ఉదాసీనులు ఉదాసీనులు మిత్రులు శ్రేయోభిలాషులు వీళ్ళందరిలోనూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఇదివరకు ఉన్న వాళ్ళు ముందు ముందు రాబోతున్న వాళ్ళు మానవుల్లోని కాదు సమస్త జీవరాశుల్లో సమంగా ఏకస్థమై ఉన్నదియే బ్రహ్మము. అటువంటి దృశ్య వ్యవహారం చేత సాతపడని బ్రహ్మమును ఆస్వాదించడమే బ్రాహ్మీస్తి కదా. అందుచేత ఈ మిథ్య అయినటువంటి దృశ్య జగత్తును దాటి అవగాహన ఏ సమన్వయం చేసుకుంటామో ఏ స్వస్వరూపమే ఇదంతా అయి ఉన్నది అన్న భావనతో చూస్తాము. నా స్వస్వరూపం మరొకరి స్వస్వరూపం అందరి స్వస్వరూపం ఏ పరబ్రహ్మము యొక్క ప్రత్యక్ష రూపము అని ఆస్వాదిస్తాము అది బ్రాహ్మీ స్థితి అయ్యా. అప్పుడు రాముడు మళ్ళా అడుగుతున్నారు, స్వామి ఇప్పుడు నాకు రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి, దృశ్యం కనపడుతోంది కదా, కనపడుతున్న దృశ్యాన్ని ఇది మిథ్య అని ఎలా అంటామండి? అది ఎలా కుదురుతుంది సార్? ఇది మిథ్య ఎలా అవుతుందండి? హౌ కెన్ యూ సే దిస్ ఈజ్ ఇల్యూజన్? మిథ్య అంటే లేదు కదా, వాస్తవానికి లేదు, లేకపోతే ఎందుకు కనపడుతుంది? కాబట్టి ఇది కనపడుతుంది అంటే ఉన్నట్లే కదా. ఈ మిథ్య అని హౌ కెన్ వీ కంక్లూడ్, హౌ కెన్ వీ ఇంటర్ప్రెట్, హౌ కెన్ వీ లుక్ ఎట్ ఇట్? ఇస్ నెంబర్ వన్. నెంబర్ టూ, బ్రహ్మము అసలు ఈ జగత్ ఎందులో ఉంది? పరబ్రహ్మంలో ఉంది. మీరే చెప్పారు కదా, పరబ్రహ్మమే జగత్తును పరబ్రహ్మంగా చూడండి, పరబ్రహ్మంలో చూడండి అని చెప్తూ వచ్చారు కదా. అంటే బ్రహ్మ పరబ్రహ్మము అనేది ఆ బ్రాహ్మీ తత్వం అనేది ది అబ్సల్యూట్ సెల్ఫ్ అనేది అత్యంత సూక్ష్మం కదా. అత్యంత సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మములో అత్యంత విస్తారము స్థూలము అయినటువంటి ఈ జగత్తు, ఈ సుదీర్ఘ జగత్తు, నక్షత్రాలు ఆ నక్షత్రాలకి గ్రహాలు, ఆ గ్రహాల్లో దేశాలు, ఆ దేశాల్లో జనులు, ఇటువంటి నక్షత్రాల అనంత సంఖ్య, ఈ పాలపుంతలు, ఇటువంటి విస్తార జగత్ అంతా, స్థూల జగత్ అంతా అత్యంత సూక్ష్మమైన బ్రహ్మంలో ఎలా ఇమిడి ఉందని, ఎలా ప్లేస్డ్ అని నేను అవగాహన చేసుకోవాలి? ఈ రెండు ప్రశ్నలకి స్వామి కైండ్లీ క్లారిఫై. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటున్నారు, నాయన వర్తమాన దృష్టిని పవిత్రం చేసుకోవాల్సి ఉన్నది. నాయన ఈ దృష్టిని పవిత్రం చేసుకుంటే దృష్టిం జ్ఞానమయం కృత్వాత్ పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని ఫండమెంటల్ థియరీ కదా. సాధు సంగమం తత్ శాస్త్రం. సాధువులు అంటే దానికి సాధించిన వాళ్ళు మహనీయులు ఉన్నారు, వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు? రామచంద్రమూర్తి ఈ జగత్తును ఏ దృష్టితో చూశారు? ఒక మహనీయులు ఈ దృశ్యాన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది మనకు స్టాండర్డ్. క్లాసులో మనకన్నా డిస్టింక్షన్ స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకున్నారు, హౌ దే ఆర్ గెటింగ్ మార్క్స్ అనేది మనకు స్టాండర్డ్ అయినట్టు మహనీయులు, ఒక వశిష్ట మహర్షి, సప్తఋషులు, రామచంద్రమూర్తి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఇటువంటి మహనీయులు, రాఘవేంద్ర స్వామి, సాయినాథుడు, వాళ్ళు ఈ దృశ్యాన్ని ఎలా చూస్తున్నారు అనేది మనకు స్టాండర్డ్. ఎప్పుడైతే మనకి అల్ప దృష్టి అయిందో, ఉత్తమ దృష్టి కలవాళ్ళు, హౌ దే ఆర్ లుకింగ్ అట్ ద వరల్డ్ అనేది మనకు స్టాండర్డ్ కదా. అటువంటి వాళ్ళతో సంభాషించడమే సాధు సంగమం. అటువంటి సాధువుల యొక్క అభిప్రాయాలు మనం సేకరించడం, దిస్ ఈజ్ ప్రాసెస్ వన్. దేనికి? దృష్టిని పవిత్రం చేసుకోవడానికి. నెంబర్ టూ, అధ్యాత్మ శాస్త్రాలు ఉన్నాయి, ఆ శాస్త్రకారులు ఏ విధంగా ఆత్మతత్వాన్ని నిర్వచనం చేశారు, ప్రవచనం చేశారు, డిస్క్రైబ్ చేస్తూ వచ్చారు, ఏ ఆశయాన్ని మనని ప్రాంప్ట్ చేస్తున్నారు, ఇది సత్శాస్త్రం, సత్శాస్త్రముల యొక్క పరిశీలన నెంబర్ టూ. నెంబర్ త్రీ, స్వకీయమైనటువంటి విచారణ. అసలు ఈ దృశ్యం ఎందుకు ఇలా అనిపిస్తోంది? ఇందులో నా పార్టిసిపేషన్ ఎంత? నా గుణములకు సంబంధించి ఏమున్నాయి? ఆ గుణములు ఏ భ్రమ చేత వచ్చాయి? హౌ, ఏది కష్టం అనుకుంటున్నానో అది నిజంగా కష్టమా? ఏది సుందరం అనుకుంటున్నామో అది నిజంగా సుందరమా? ఏది దుఃఖించవలసిన విషయం అనుకుంటున్నానో అది నిజంగా దుఃఖించవలసిన విషయమైనా? ఈ అసలు ఒకవేళ దుఃఖించినా, ఈ ప్రపంచంలో సంతోషించినా, ఈ ప్రపంచంలో ఎలా పాల్గొన్నా, అసలు ఈ ప్రపంచంలోని నా రోల్ కి నాకు ఉన్న సంబంధం ఏంటి, నా పాత్రకి నాకు ఉన్న సంబంధం ఏంటి అనేటువంటి విచారణ. ఈ విచారణ రిఫైన్ ఎలా అవుతుంది? సాధు సంగమ సత్శాస్త్రముల వల్ల రిఫైన్ అవుతుంది. ఇటువంటి ఈ మూడు వ్యవహార ఇత్యాది కార్యక్రమముల ద్వారా దృశ్యానికి సంబంధించిన భ్రాంతి అండ్ ఇల్యూజన్ దానిని తొలగించుకోవాలయ్యా. అప్పుడు దృష్టి పవిత్రమైతే ఇది పరబ్రహ్మముగా అనుభవం అవుతుంది అనేది మహనీయుల యొక్క ప్రవచనము. ఈ మనం చెప్పుకుంటున్న ఈ శాస్త్రం యోగ వాసిష్ట శాస్త్రం యొక్క సారమయ్యా. ఇప్పుడు చూడు, దృశ్యం అనేది చూడబడుతుంది కదా. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూడటాన్ని దృశ్యత్వం, దృశ్యత్వం దీనిపై ఆధారపడింది ద్రష్టత్వం మీద ఆధారపడింది. ద్రష్టత్వం దృశ్యత్వం ఈ రెండు ఇక్కడ ఆపరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం జగద్ విషయాలు రహితం చేస్తామో, ఇవి లేవు లేవు కదా అనేటువంటి ఒకనొక నిశ్చయానికి వస్తాము, అప్పుడు దృశ్యత్వం ఏమవుతుంది? రహితం అయిపోతుంది. ఎప్పుడు దృశ్యత్వం రహితం అవుతుందో ద్రష్టత్వం కూడా రహితం అవుతుంది. సో ది వాట్ ఈజ్ బీయింగ్ సీన్ ది వే వీఆర్ సీయింగ్ అది వ్యానిష్ అవుతుంది. ద్రష్టత్వం, ద్రష్టత్వం అంటే ఏంటి? దట్ వన్ హూ ఈజ్ సీయింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద వరల్డ్, ఆ ద్రష్టత్వం పెర్సీవర్, వాట్ ఈజ్ బీయింగ్ పెర్సీవ్డ్, ఈ రెండు ఎప్పుడైతే పక్కకి తొలగుతాయో, పక్కన పెట్టబడతాయో, అప్పుడు మీరు శేషించేదాన్ని కేవలీత్వము ఇందాక అనుకున్నట్టుగా మనం ఆ కేవలీత్వము. దృష్టత్వము ద్రశ్యత్వము రహితమైనప్పుడు రహితం చేసుకుని తద్వారా ఇక నెక్స్ట్ కేవలీత్వము బ్రాహ్మీ స్థితి బ్రహ్మభావన అనేది అనేటువంటి పొజిషన్ ని స్వీకరించవయ్యా అని శాస్త్రములు మనకు బోధిస్తున్నాయి, మహనీయులు మనకు గుర్తు చేస్తున్నారు. దీనిని అధ్యాత్మ మార్గం, అధ్యాత్మ విద్య అన్నాం. ఇప్పుడు ఇందాక అనుకున్నాం, దృశ్యత్వము దృశ్యము సత్యమైతే అది నిజమైతే దాన్ని పట్టుకోవచ్చు, ద్రష్టత్వము దృశ్యత్వము పోవడం అంత తేలిక అని అంటావేమో. చాలా తేలికయ్యా, మహనీయులు దాన్ని చాలా తేలిక అని స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కూడా ఇస్తున్నాను. ఇట్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకనంటే ఏదైనా సహజమైతే దాన్ని రిమూవ్ చేయటం డిఫికల్ట్, అది అసహజమైతే కల్పితం అయితే అది రిమూవ్ చేయడం ఈజీ కదా. సహజము సందర్భము, సహజం ఈ యొక్క బ్రాహ్మీ స్థితి పరబ్రహ్మ స్వరూపము, సందర్భమేమో ఓ నాటక పాత్రలోది. నాటకంలో ఒక పాత్ర వహిస్తున్నాం, ఆ పాత్ర నిజంగా ఉందా? నేను సుబ్బారావు అనే పాత్ర వహిస్తున్నానండి. సుబ్బారావు అనే పాత్ర నిజంగా ఉందా? నిజంగా లేదు కదా. నాటకం అనేది కల్పన కదా, ఫర్ ఎంటర్టైన్మెంట్ కల్పించబడిందే కదా. ఈ జగత్ కూడా ఫర్ ఎంటర్టైన్మెంట్ కల్పించబడినటువంటి ఒకనొక నాటకం వంటిదేనయ్యా. ఇప్పుడు ఏ పాత్ర వహిస్తున్నానో ఆ పాత్రలో ఆయా రసాలు నవరసాలు ప్రదర్శిస్తూ అట్ నో పాయింట్ ఐఆమ్ వైహెచ్ రామకృష్ణ, ఈ పాత్రగా అవ్వటలేదు అని అర్థం చేసుకోవడంలో ఏం కష్టం ఉందయ్యా? క్షణంలో అర్థం చేసుకోవచ్చు కదా. మరి పాత్ర నాటకంలోని పాత్ర కాబట్టి సుబ్బారావు అనబడేవాడు ఎక్కడా లేడు. కానీ సుబ్బారావు అనే ఆయన ఒక నాటకంలో ఒక పాత్రగా రచించబడ్డారు. ఆయన కొన్ని డైలాగులు, ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్, అఫెక్షన్స్, హేట్రిడ్స్ వగేరా ఇవన్నీ ఇచ్చారు ఆ పాత్రకి. ఆ పాత్ర మేము వర్తిస్తున్నా, వెన్ ఐఆమ్ యాక్టింగ్ ఇన్ ఏ డ్రామా ఇన్ ఏ కైండ్ ఆఫ్ రోల్, ఆ రోల్ నేను కాదు అనుకోవడంలో ఏముంది ఏ కష్టం? కాబట్టి ఎందుకని, ఇది యాక్టివేషనే కాబట్టి. ఒకవేళ నేను ఇమ్మర్స్ అయినప్పటికీ నాటకం అయిపోయిన తర్వాత ఐ బికమ్ ఒరిజినల్లీ వాడాయం, న్యాచురల్లీ అవుతాను కదా. వర్తమానంలో ఏ నాటకం జరుగుతోందో అయితే జగన్ నాటకంలో, మరి ఈ జగన్ నాటకం అయిపోయిన తర్వాత పోతుంది కదా, అది పోదు. ఎందుకంటే వెంటనే ఇంకోటి కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా మనం జగన్ నాటకంలో జగత్ అనేది కల్పించుకుని ఆ నాటకంలో కంటిన్యూస్ గా అనేక జన్మలుగా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బ్రాహ్మీ స్థితి అన్డిస్టర్బ్డ్ హ్యాపీనెస్ ఎక్కడ ఉన్నది? మన స్వస్వరూపం వాస్తవానికి పాత్రగా అవుతున్నదా? అవటం లేదు. ఎప్పుడైనా నేను ఆ పాత్రగా మారిపోతానా? ఆ పాత్ర ఉన్నదా? నేనున్నానా? నేనున్నాను, పాత్ర నటించబడుతుంది అంతవరకే. సో ఏదైతే అవాస్తవమో కల్పితమో మిథ్యయో అది మిథ్య అని తెలియటం ఎంతసేపు? నేను ఒరిజినలీ వైహెచ్ రామకృష్ణ, నౌ ఐఎమ్ ఓన్లీ ప్లేయింగ్ ఏ రోల్ ఇన్ దిస్ డ్రామా. సో ఈ రోల్ కి సంబంధించి భార్య పిల్లలు వగేరా ఉన్నాయి, కానీ నాకు సంబంధించినవి కావు అనుకోవడం ఎంత సులభమో, బ్రాహ్మీ స్థితి అంతే సులభమయ్యా. ఎప్పుడైతే కాస్త బుద్ధి నిర్మలమై మహనీయుల వాక్యాలు ప్రవేశించి ఆ లాజిక్ డెవలప్ అవుతుంది, మరుక్షణం అది చాలా సులభమే కదా. పాత్ర వాస్తవంగా ఉన్నదా? లేదు, కల్పన చేయబడింది. అలాగే ప్రపంచంలో మన రోల్ కూడా వాస్తవం కాదు, కల్పనయే. అందుచేత అటువంటి కల్పన మనం యాక్ట్ చేస్తున్నది మన ఆక్రమించి మన్ని మనం మర్చిపోవాల్సిన అవసరమే ఉంది. ఎలా యాక్ట్ చేస్తున్నా, ఒక దుఃఖ సంఘటనలో యాక్ట్ చేస్తున్నా, సుఖ సంఘటనలో యాక్ట్ చేస్తున్నా, లేక నేను జమీందార్ని అనే జమీందార్ వేషం వేస్తున్నా, ఐఎమ్ నాట్ జమీందార్, ఐఎమ్ ఒరిజినలీ వైహెచ్ రామకృష్ణ విత్ సమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది పోతుందా? ఎక్కడికి పోతుంది? అది పోదు కదా, పోదు. అందుచేత అది సులభమే, బ్రాహ్మీ స్థితి సులభమే అని మేమందరం గుర్తు చేస్తున్నాం. శాస్త్రాలు గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఈ బ్రాహ్మీ స్థితి కష్టం అంటుంటారు. శాస్త్రానికి వచ్చేసరికి ఎందుకు ఈజీయో చెప్తుంది, యోగ వాసిస్తాం ఎంత ఈజీయో చెప్తుంది కాబట్టి అది ఈజీయే. చాలా ఈ ఒక యాక్టర్ ఒరిజినల్లీ దిస్ ఇస్ మై పర్సనాలిటీ అని అనుకో గుర్తు చేసుకోవడం ఎంత సులభం, ఇది అంతే సులభమయ్యా. ఎప్పుడైతే ఈ జగత్తు దీన్ని ఇదంతా మిథ్యయే, కల్పనయే, కాంటెక్స్టువల్, నేను ఆంధ్ర బ్యాంక్ లో ఆఫీసర్ గా ఉన్నటువంటి రోల్ ఉంది చూచారు, అది బ్యాంకు తన కోసం నిర్మించుకుంది, అది వాస్తవమా అంటే బ్యాంకు కొరకు వాస్తవమే. నేను కాబట్టి ఇంకోటి వచ్చి అదే రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. బట్ ఐఆమ్ కన్సర్న్ ఇట్ ఈస్ ఓన్లీ రోల్ ప్లేయింగ్. సో నేను రోల్ ప్లేయింగ్ అవుతూ నాకు సంబంధించిన సమస్యలు, భార్య బిడ్డలు మర్చిపోతానా? మర్చిపోను కదా. అదేవిధంగా ఇది భ్రమ, ఇది కల్పన, లేక ఇది కాంటెక్స్టువల్ అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ దృష్టి ఎందు దృశ్య బలం ఆక్యుపై చేసి ఉన్నది కదా, ఇప్పుడు అంటే దీని వారి కోపము, ఆవేశము, నవరసాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ వేయించేసి ఉన్నాయి, దృష్టిలో పేరుకుని పోయి ఉన్నాయి. అందుచేత అటువంటి పేరుకుపోయినటువంటి దృష్టితో, అంటే బాగా మట్టి పట్టిన కళ్ళద్దం పెట్టుకున్నట్టుగా, అక్కడ కనపడేది వాస్తవంగా ఏదుందో అది కనపడక ఇంకేదో కనపడుతోంది. ఎప్పుడైతే దృష్టిలో ఈ దృశ్యానికి సంబంధించిన సంస్కార భ్రమ, సంస్కార మలం అది తొలగుతుందో, దాంతోపాటు అహంకారం, బుద్ధి, మనస్సు, వస్తుభావన అవి కూడా దృశ్యంలోని విభాగాలు అన్నమాట. దృశ్యముని నాలుగు రకాలుగా డివైడ్ చేశారండి. అహంకారము, చూచేవాణ్ణి నేను అనుకోవటం, బుద్ధి అంటే మన ఇంటలెక్చువల్, మనస్సు మననము, వస్తుభావన ఇది వస్తువే కదా అన్నట్టు, ఇవన్నీ కూడా ఈ నాలుగు అన్నమాట. దృశ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి విభజించబడినవి ఇవి, ఇవన్నీ పోతాయి. దర్పణం ఎప్పుడైతే శుద్ధం అవుతుందో, పిక్చర్ చాలా చక్కగా ఉంటుందో, అలాగే ఈ మనోదర్పణం శుద్ధమైతే, చిత్తం శుద్ధమైతే, అఖండాత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఈ కనపడే జగత్ అంతా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపం నాతో సహా, కనుక నాది పరమాత్మ యొక్క స్వరూపమే కాబట్టి ఇన్ని రూపాలుగా నేనే వేయించేసి ఉన్నాను అన్నటువంటి ఒకనక అనుభూతి, ఒకనక సమగ్రమైనటువంటి ఆనంద అనుభూతి స్వతసిద్ధంగా లభిస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్ ఆర్ అట్రిబ్యూషన్, అది ఎవరో చెప్పారని కాకుండా, ఇప్పుడు ఈ దృష్టి నిర్మలమైనప్పుడు. కనుక రామచంద్ర, నువ్వు సాధుసంగమం ద్వారా, సత్శాస్త్రం ద్వారా, స్వకీయ విచారణ ద్వారా బుద్ధిని శుద్ధం చేసుకుని, దెన్ యూ స్టార్ట్ సీయింగ్ ది సేమ్ థింగ్. అప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ జగత్ అనేది తొలగుతుందా తొలగదా అనే, స్వతహాగలేమి తొలక్కేం చేస్తుంది అనే విషయం నీకు సుస్పష్టం అవుతుంది. ఇక స్థూలంగా కనిపించడానికి కారణం, ఇప్పుడు ఆలోచనలు సూక్ష్మం, ఆలోచనల చేత అనుభవించబడేది స్థూలంగా అనిపిస్తుంది. ఇది కూడా ఈ స్థూలంగా కనిపించేది కూడా దిస్ ఇస్ ఆల్ అనేక జన్మల యొక్క అభ్యాసము చేత మాత్రమే అని దృష్టి యొక్క పవిత్రత చేత నీవు సుస్పష్టంగా గమనించగలవయ్యా. కాబట్టి దృశ్య బుద్ధి, ద్రష్టత్వ బుద్ధి తొలగటం అనేది కష్టము అని మాట వదిలేసి సులభమే. రోల్ ఇన్ ద డ్రామా క్రియేటెడ్ ఏ విధంగా ఆ పాత్ర ధారుడు నేను వేరు కదా అని గమనించగలడు. దృశ్యము ఈ కల్పితము మాత్రమే అని గమనించగలడు. స్వస్వభావము స్వకీయ ఆత్మ యొక్క అవగాహనకు ప్రయత్నము కొనసాగిస్తూ ఉంటే స్వాభావికంగా ఈ దృశ్యము కల్పితమని గమనించబడుతుంది. ఎప్పుడైతే దృశ్యం కల్పితం అని, డ్రామా అని, భ్రమ అని తెలిసిపోతుందో అప్పుడు దానికి సంబంధించిన సుఖ దుఃఖాలు ఆ దృష్టికి అంటావు కదా. సినిమా చూచేవాడు ఇది సినిమాయే అనుకున్నప్పుడు సినిమాలో ఒక పాత్రకు వచ్చిన కష్టాలు తాను అనుభవించడు కదా, లేక సుఖాలు తాను అనుభవించడు కదా. ఆయన ఎవరో ఏరోప్లేన్ వేసుకుని వెళ్తుంటే ఐ నవ్ ఓ నీవు ఏరోప్లేన్ అనుకోడు కదా. అతనికి ఏదో ఏదో కారణం వల్ల పెద్ద దుఃఖం వస్తే అయ్యో నాకింత కష్టం వచ్చి పడింది అని తలకాయ తీసుకెళ్లి సీట్ కేసి బాదుకోడు కదా. దృశ్యాన్ని చూసి కూడా ఆ విధంగా బ్రాహ్మీ స్థితిలో దర్శించగలడు. స్వస్వభావం సత్యం, సందర్భ స్వభావం కల్పితం. అప్పుడు స్వస్వభావం సత్యమైన దాన్ని పట్టుకోవడం సులభమే కదా. బ్రహ్మమే ఉన్నదయ్యా. ఇక ఈ బ్రహ్మాండం అనేది ఉత్పన్నమే కాలేదు. ఇప్పుడు బంగారపు గాజు తీసుకున్నాం, రింగ్ తీసుకున్నాం, గోల్డ్ రింగ్. ఇప్పుడు గోల్డెన్ రింగ్ లో రింగ్ అనేది లేక ఆభరణం అనేది కల్పితం, బంగారం అనేది ఒరిజినల్. సో బంగారం ఆభరణంగా కనిపిస్తున్నప్పటికీ ఆభరణం అనే వస్తువు ఎక్కడన్నా ఉందా? అలాగే బ్రహ్మమే ఉన్నది, బ్రహ్మాండము లేదు అని అర్థం చేసుకో. కొయ్యతో ఒక బొమ్మ తయారు చేసాం అనుకో, బొమ్మ ఆ స్త్రీ ఉన్నది, కొయ్య మరి ఎక్కడున్నది? స్త్రీ బొమ్మ తయారు చేసాం కొయ్యతో, కొయ్య ఎక్కడ ఉంది, స్త్రీ ఇక్కడున్నదా? స్త్రీ కల్పితం, కొయ్య ఒరిజినల్ కదా. ఒరిజినల్ అయిన దాన్ని ఇది కొయ్యే కదా అని ఆర్టిస్ట్ ఎంత ఈజీగా కనిపెడతాడు. బంగారం ఆభరణాన్ని ఇది ఈ క్యారెట్స్ బంగారం అని ఆ గోల్డ్ స్మిత్ ఎంత న్యాచురల్ గా కనిపెడతాడు. ఈ జగత్తు, ఈ దృశ్యము ఎటువంటిదంటే ఇది సత్యం కాదు అని అనుకున్నాం కదా. ఎలా సత్యం కాదు అన్నదానికి రెండు మూడు దృష్టాంతాలు విని ఆ తర్వాత మనం ముందు తదితర విషయాలు చెప్పుకుందాం. అయ్యా, ఎడారిలో ఎండ మామలు ఉన్నాయి, మృగ తృష్ణ ఉంటుందని ఒక సరస్సులా కనిపిస్తుంది. అంటే ఎడారిలో అలా దూరంగా చూస్తే అక్కడ ఒక పెద్ద సరస్సు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎడారిలో మనం వెళ్తూ ఉన్నాం, అక్కడ ఒక పెద్ద సరస్సు కనబడుతుంది. ఓ నాయనో, ఎడారిలో సరస్సు కనబడింది, ఏం అదృష్టం, తమ్మగా హాయిగా నీళ్లు తాగేసి మనం చెంబు నిండా నీళ్లు పట్టుకుని వెళ్ళొచ్చు కదా అనుకుని వెళ్తూ ఉంటాం. అది ఎండ మావ. ఇక్కడ వాస్తవానికి సరస్సు లేనే లేదు. అలా వెళ్తూ ఉంటే అది ఇంకా ముందుకు వెళ్తూ కనిపిస్తుంది. వాస్తవానికి అది లేదు. అది ఏ విధంగా లేదో, ఈ దృశ్యము, ఈ దృశ్యంలో సుఖము, సుఖ దుఃఖాలు ఇవన్నీ ఎడారిలో ఎండమావం లాంటిదే అన్నయ్యా, ఇది వాస్తవం కాదు. ఇంకో దృష్టాంతం చెప్తా విను. ఒక ఆయన మెల్లకన్ను ఉన్నాడు, మెల్లకన్నుతో ఆకాశం వైపు చూశాడు. అక్కడ చంద్రుడు, రెండు చంద్రులు కనిపిస్తున్నారు. రెండో చంద్రుడు ఉన్నాడా? లేడు. మరి ఎందుకు కనిపిస్తున్నాడు? ఎందుకు కనిపిస్తున్నాడు అని మెల్లకన్నులు కనిపిస్తున్నారు. ఈ జగత్ సుఖదుఖమయంగా ఎందుకు కనిపిస్తోంది, స్వస్వరూప పరబ్రహ్మంగా ఎందుకు కనిపించట్లేదు అంటే మెల్లకన్ను వాడు తన కంటి దోషం చేత రెండవ చంద్రుడు చూస్తున్నట్టుగా జగత్ అనబడేది అల్పదృష్టి చేత, దృశ్య సంబంధమైన అనేక జన్మల అభ్యాసం చేత అలా అనిపిస్తోంది. కాని ఈ జగత్తు వాస్తవానికి లేదు, పరబ్రహ్మమే ఉన్నది, అంటే దృశ్యమే లేదు. ఓ రామచంద్ర, నీవు చూస్తున్నది ప్లస్ నీవు అంతా పరబ్రహ్మమేనయ్యా. నీకు కనబడుతున్నదంతా పరబ్రహ్మమే, నీవు పరబ్రహ్మమే. ఓ జనులారా, ఓ సభికులారా, ఓ శ్రోతలారా, ఓ భవిష్యత్ శ్రోతలారా, మీ అందరికీ ఒక్క విషయం విన్నవించుకుంటున్నాను. తత్వజ్ఞులు చెప్పేది తిరస్కరించకండి, జాగ్రత్తగా వినండి, యుక్తియుక్తంగా ఉత్తమమైన బుద్ధితో విని యోచన చెయ్యండి, యుక్తి పంధాను అనుసరించండి. శాస్త్రాలు, మహనీయులు చెప్పే వాక్యాలు జాగ్రత్తగా శ్రద్ధతో మననం చేయండి. ఉన్న అనుమానాలు క్రమక్రమంగా తొలగించుకోండి. స్తబ్దత పనికిరాదు, బద్ధకం పనికిరాదు. ఆ వేదాంత శాస్త్రం, ఆ వేదాంతం చెప్తున్నాడండి అని అనకండి. మూఢబుద్ధిని ఆశ్రయించకండి, అగ్నులై ఉండకండి, మందభాగ్యులై అప్రయత్నశీలులై ఉండవద్దు. దాని యొక్క పర్యవసానం అత్యంత భయంకరం. ఈ మానవ జన్మ అనేది మహత్తరమైన అవకాశము. ఈ అవకాశాన్ని చేజార్చుకున్నారా అనేక దుష్ట స్థితిగతులకు ప్రయాణించవలసినటువంటి దౌర్భాగ్యమంతా వచ్చిపడుతుంది. అత్యంత జాగరూకులై ఉండండి అని నేను అందరికీ మనవి చేస్తున్నాను. సైలెంట్ గా, మైల్డ్ గా, లేజీగా, డల్ గా, గ్లూమీగా, మరోజ్ గా అవకాశాన్ని, జీవితం అనే అవకాశాన్ని వృధా చేసుకోకండి. మేము చెబుతున్న వాక్యముల యొక్క అర్థం, ఈ విషయం నిజంగా ఉన్నదా? నిజంగా ఉంటే పోయేది కాదు. ఈ దృశ్యము ద్రష్ట యొక్క మీనింగ్ ని బట్టి ఆధారపడింది. ఎవడు మీనింగ్ ఇస్తున్నాడో వాడు సత్యం. అంతేగాని ఇవ్వబడుతున్న మీనింగే సత్యం ఎలా అవుతుంది? మీనింగ్ మారుతూ ఉంటుంది కదా, వయసును బట్టి మారుతూ ఉంటుంది, స్థితిని బట్టి మారుతుంది, జ్ఞానాన్ని బట్టి మారుతుంది, సందర్భాలను బట్టి మారుతుంది అని గమనించి శ్రద్ధతో ఉండండి నాయనలారా. అంతేగాని జీవితము అనే అవకాశాన్ని వృధా పరుచుకోకండి ప్లీజ్ అని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తున్నాం మనం. జీవన్ముక్తి విదేహముక్తి ఇప్పుడు మనకు ముందు ముందు టాపిక్ కాబోతున్నాయి. ఇప్పటి నుంచి వశిష్ఠ మహర్షి అంటున్నారు, ఆ పరబ్రహ్మమున చిత్తమున నిలిపి బ్రహ్మగత ప్రాణులై అనేక మంది మహనీయులు సాధకులు ఆ పరతత్వం గురించి సంభాషించుకుంటూ సంతుష్టులై ఆనందిస్తున్నారయ్యా. వారి యొక్క బ్రాహ్మీ దృష్టిని ఈ విధంగా పరస్పరం సంభాషించుకుంటూ ప్రవృద్ధం చేసుకుంటున్నారు, ఇంటెన్సిఫై చేసుకుంటున్నారు. ఈ విధంగా బ్రహ్మం యొక్క విచారణ చేస్తూ జ్ఞాన నిష్ఠులై ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి సంపాదించుకుంటున్నారయ్యా. అటువంటి మహానుభావులు జీవన్ముక్తిని సంపాదించుకుంటూ సత్సంగాల్లో పాల్గొంటూ ప్రయత్నశీలురై ఉన్నవాళ్లు, జీవన్ముక్తిని సంపాదిస్తున్నవారు, జీవన్ముక్తి యొక్క పరాకాష్ఠ అయినటువంటి విదేహముక్తిని కూడా సంపాదించుకున్నవారు ఎందరో ఈ సభలో వేంచేసి ఈ సభనంతా ఎంజాయబుల్ గా చేస్తున్నారయ్యా, పవిత్రం చేస్తున్నారయ్యా. అప్పుడు రామచంద్రమూర్తి, హే భగవన్, హే బ్రహ్మన్, హే వశిష్ఠ మహర్షి, ఒక్క విషయం అడుగుతాను స్వామి ఈ సందర్భంలో. బ్రహ్మన్ విదేహముక్తస్య జీవన్ముక్తస్య లక్షణం బ్రూహి. అయ్యా, విదేహముక్తి ఏ విధంగా ఉంటుంది, జీవన్ముక్తి ఎలా ఉంటుంది, వాటి యొక్క లక్షణాలు దయచేసి చెప్పండి. విదేహముక్తి ఏ విధంగా ఉంటుంది, జీవన్ముక్తి ఏ విధంగా ఉంటుంది, దయచేసి ఆ విషయం చెప్పమని నా ప్రార్థన. మీరు చెప్పినది విని అటువంటి విదేహముక్తిని జీవన్ముక్తిని ఆశయంగా చేసుకుంటాం. బ్రహ్మన్ విదేహముక్తస్య జీవన్ముక్తస్య లక్షణం భూహియేన తథైవ అహం యతే శాస్త్రదృశాధిర్యా. మీరు చెప్పినటువంటి విదేహముక్తి యొక్క లక్షణాలు జీవన్ముక్తి యొక్క లక్షణాలు విని అప్పుడు శాస్త్ర దృష్టితో మీరు చెప్పినటువంటి సాధనలైనటువంటి సత్సంగము, సాధు సంగమం, తత్శాస్త్రము, స్వకీయ విచారణ ఇవన్నీ కూడా నేను నిర్వర్తించి జీవన్ముక్తుడనవుతాను, విదేహముక్తుడనవుతాను. అందుచేత జీవన్ముక్తి యొక్క లక్షణాలు ఏమిటి, విదేహముక్తి యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి స్వామి. ఇప్పుడు రామచంద్ర, చక్కగా అడిగావు, ఈ జీవన్ముక్తి విదేహముక్తి యొక్క లక్షణాలు ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ మన ఈ డిస్కషన్ లో ఒక్కొక్క అనేక నాలుగైదు కొద్ది ఐదు ఏడు సందర్భాల్లో మనం చెప్పుకోబోతున్నాం. వర్తమానంలో ఇప్పటిదాకా డిస్కషన్ దృష్టిలో పెట్టుకుని జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు, విదేహముక్తుడు ఎలా ఉంటాడో చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత మునుముందు యాజ్ వీ ప్రోగ్రెస్ ఇన్ ద స్టేట్ అగైన్ జీవన్ముక్తుడు గురించి, విదేహముక్తుడు గురించి డిఫరెంట్ స్టేజెస్ స్థితి ప్రకరణంలో చెప్పుకుందాం. ఉపశమన ప్రకరణం స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళా నిర్వహణ ప్రకరణంలో కూడా చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఇప్పటిదాకా విన్న దాన్ని బట్టి జీవన్ముక్తి యొక్క లక్షణాలు యాజ్ అన్ ఎస్సెన్స్ చెప్తాను. ఎందుకంటే మనం అందరం జీవన్ముక్తుల స్థితిని సంపాదించుకోవాల్సిన అభ్యాసం అవసరమై ఉన్నది కాబట్టి సర్వజీవులకు. ఇప్పుడు జీవన్ముక్తి గురించి చెప్తాను. ఓ సభికులారా, ఓ రామచంద్రమూర్తి, ప్లీజ్ లిజన్ టు విత్ ఆల్ అటెన్షన్. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? యదా స్థితమిదం యస్యా వ్యవహారా అవతోపిచ, జగత్తులో వ్యవహారాలు నిర్వర్తిస్తూ కూడా, ఆ నిర్వర్తిస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఎమోషన్స్ ఎగ్జిబిట్ చేస్తూ కూడా, హీ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, దట్ స్టేట్ ఆఫ్ యాజ్ ఇట్ ఈజ్ అన్డిస్టర్బ్డ్ గా ఈ ప్రపంచంలో ఆయా వ్యవహారాలు నిర్వర్తిస్తూ ఉంటాడయ్యా. యథాస్థితం ఇదం యస్య వ్యవహారావతోపిచ, అస్తంగతం స్థితం వ్యోమ జీవన్ముక్త తబుచ్యతే. ఆకాశంలాగా విషయ శూన్యుడై దృశ్య శూన్యుడై ఉంటూనే ఈ జగద్ వ్యవహారాలు నిర్వర్తిస్తూ ఉంటాడే, అదే జీవన్ముక్తి యొక్క లక్షణము నిర్వచనము. నాయన యథాస్థితం ఇదం యస్య వ్యవహార అవతోపిచ అస్తంగతం స్థితం వ్యోమ దివన్ముక్త సౌచ్యతే. జగత్తులో వ్యవహరిస్తూ కూడా ఇదంతా ఆకాశంలోగా విషయరహితం నిర్విషయం అన్నటువంటి అవగాహనతో చూస్తూ జాగ్రత్త స్వప్న సుషుప్తుల పట్ల ఒక నిర్వికారమైనటువంటి స్టాండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్టేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బోధైక నిష్టతాయాతో జాగ్రత్ చేవ సుషుప్తవత్ వ్యవహర్దైవ జీవన్ముక్త సముచ్యతే. జాగృత అవస్థ ఎక్కడికి బయలుదేరుతుందండి? మన యొక్క ఇంటలెక్చువల్ ప్రజెంటేషన్ నుంచే కదా. అలాగే సుషుప్తి నుంచి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? అది కూడా వన్స్ ఓన్ ఇంటలెక్చువల్ ప్రజెంటేషన్. స్వప్నం కూడా సుషుప్తి కూడా ఈ విధంగా జాగృత స్వప్న సుషుప్తులు నా యొక్క బోధ రూపమే ఆ యొక్క అబ్సల్యూట్ ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్ యొక్క ప్రజెంటేషన్ ఆర్ మేనిఫెస్టేషన్ అన్న దృష్టిలో చూస్తాడు. బోధైక నిష్టతాం యాతో జాగ్రత్త చేవ సుషుప్తవత్. జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా తన బోధస్వరూపంగా చూస్తూ ఉంటాడు. నిర్వికారుడై ఉంటాడు, బోధైక నిష్ఠుడై ఉంటాడు. He takes a stand. I am the intellectual who prompts this jagrat, this swapna, this shukti. So it is my own prompting, my own ignition to these three factors. Anna drishtito bodhaikinis today unted. వాడ స్వరూపం అంటే ఏం లేదండి. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకునే వాడు ఉండాలి కదా. ఆ అర్థం చేసుకునే క్వాలిటీని వాద స్వరూపం అంటారు. ఆ అర్థం చేసుకునే స్వరూపుడే ఉంటాడు కానీ అర్థమయ్యే విషయంగా మారడు. అటువంటి వాడు అస్తంగతం స్థితం వ్యోమ ఆకాశం మళ్ళీ విషయరహితుడై ఉంటాడు. యాస్తే వ్యవహర్తైవ వ్యవహరిస్తూ సర్వ విషయాలకి విషయరహితుడై ఉంటూ బోధ నిష్ఠుడై ఉంటాడు. బోధైక నిష్ఠతాం యాతో జాగ్రత్త చేవ సుషుప్తవత్ యాస్తే వ్యవహర్తైవ జీవన్ముక్త సముచ్యతే. ఈ విధంగా జీవన్ముక్తుల గురించి నిర్వచనాలు చెప్పుకుంటున్నావయ్యా, ఇంకా కొన్ని డెఫినేషన్స్ చెప్తున్నావు నేను. పని ఆయా వ్యవహారాల్లో నిర్వర్తిస్తూ కూడా జ్ఞానపరతంత్రుడై జాగ్రత్త అవస్థలో విషయరహిత నిద్రలేని విషయరహితుడై నిర్వికారుడై జీవన్ముక్తుడు మెలుగుతూ ఉంటాడయ్యా. నో ఉదేతి నా అసమాయాతి సుఖ దుఃఖే ముఖ ప్రభా. ఎవ్వని ముఖంలో ప్రభ ఉంది చూశావు? దుఃఖాన్ని చూసినప్పుడు అది అస్తమించదు, సుఖాన్ని చూసినప్పుడు ఉదయించడు. అంటే వికసించడం అస్తమించడం ఈ దృశ్య సంబంధమైన సుఖదుఖ సందర్భాల్లో అతని ముఖంలో కనిపించదు. అతని ముఖంలో వీటికి సంబంధించినటువంటి సుఖదుఖాల యొక్క బ్లాజమింగ్ అండ్ బికమింగ్ మైల్డ్ అనేది ఉండదు. అంటే వీటి చేత నాన్ ఇన్ఫ్లుయెన్షియల్ గా అతని ముఖం ఉంటుందన్నమాట. నోదేది నా అస్తమాయాతి సుఖ దుఃఖే ముఖ ప్రభ యథాప్రాప్త స్థితేర్యస్య జీవన్ముక్త సముచ్యతే. ఎప్పుడు ఏది లభిస్తే అది అతీతుడై మౌన స్వరూపుడై ఆనంద స్వరూపుడై ఆస్వాదిస్తూ ఉంటాడు. అది జీవన్ముక్తుని యొక్క లక్షణం. అతను మేల్కొని ఉండి కూడా నిర్వికార ఆత్మతత్వాన్ని సుషుప్తుని వలె ఆస్వాదిస్తూ ఉంటాడు. సుషుప్తుడు అయి ఉండి కూడా గాఢంద్రలో ఉండి కూడా ఆత్మ ఎందే జాగరిన వాడై ఉంటాడు. సుషుప్తి స్థానంలో కూడా అహమాత్మ సర్వభూతాశయ స్థిత అని చెప్పున్నాడు చూడండి కృష్ణ పరమాత్మ. నేను ఆత్మస్వరూపుడను అనే సెన్స్ ఎందు జాగరిన వాడే ఉంటాడు సుషుప్తిలో కూడా. జాగ్రత్తలో నిర్వికారుడై ఆత్మ సుషుప్తిని ఆస్వాదిస్తూ ఉంటాడు. నాకు ఈ దేహము లేదు, ఇంద్రియములు లేదు, ఈ జాగ్రత్త అవస్థ కూడా ఇవన్నీ నాకు వేరుగా ఉన్నాయి కానీ ఇవి ఏనుగా లేవు, వీటిలో నేను లేను. దేహ ఇంద్రియములకు సాధారణమైనటువంటి జాగ్రత్త అవస్థకు నేను ఐఎమ్ యూజరే గాని వాటిలో పార్ట్ కాదు. ఈ జాగ్రత్త వాసనల చేత పద్ధతి కాదు, ఇదంతా లీలా మాత్రంగా ధారణ మాత్రం చేస్తున్నా, మనస్సు ధారణ చేస్తుంది, కానీ నేను మనస్సుకు అతీతుణ్ణి. యో జాగ్రత్త సుషుప్తో యస్య జాగ్రన్ న విద్యతే. జాగ్రత్తలో ఆత్మ సుషుప్తి అనుభవిస్తూ ఉంటాడు, సుషుప్తిలో ఆత్మ జాగ్రత్త అనుభవిస్తూ ఉంటాడు. సర్వ విషయములు, ఇంద్రియములు, ఇంద్రియ వ్యవహారములు ఇవన్నీ లేనివాడై ఉంటాడు. స్వప్న స్థితికి కూడా స్వప్న సాక్షిని, స్వప్నం నాది గాని స్వప్నంలో నేను ఒకని కాదు అన్నటువంటి చమత్కారమైనటువంటి ధారణ కలిగి ఉంటాడు. అంతేకాదయ్యా, ఈ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు చూడు. రాగద్వేష భయాదీనాం అనురూపం చరన్నపి. ఆయా సందర్భాల్లో రాగము, ద్వేషము, భయము ప్రకటించవలసి వస్తున్నప్పటికీ అవన్నీ నటనలో ఒక నటుడు నిర్వర్తిస్తున్నట్టుగా ఐ విల్ జస్ట్ యాక్ట్ అన్న ఉద్దేశంతో అది ప్రదర్శిస్తూ ఉంటాడు. యో అంతర్వ్యో అవధశ్చస్త. లోపల అతనికి రాగము, ద్వేషం గాని, భయం గాని ఏమి ఉండవు. బాహ్యానికి ఆయా సందర్భంలో జస్ట్ లైక్ యాక్టర్, యాక్టర్కు రాగము, ద్వేషము, భయము యాక్ట్ చేయాలనుకోండి, యాక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అతని అంతరంగంలో అవి ఉన్నాయా లేవు కదా. జస్ట్ లైక్ ఎన్ యాక్టర్ ఈ ప్రపంచంలో రాగ ద్వేష భయాదులు నటిస్తూ తాను మాత్రం హృదయంలో ఆకాశం వల్లే అత్యంత స్వచ్ఛతతో వెలయిస్తూ ఉంటాడయ్యా. రాగద్వేష భయాదీనాం అనురూపం చరన్నపి. ఈవెందో ఆయా సందర్భాల్లో రాగద్వేష, ఇప్పుడు నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను అప్పుడు కోపం జీవిస్తాను, ప్రేమ జీవిస్తాను, భయం జీవిస్తాను, పెద్దవాళ్ళు కేకలేస్తూ ఉంటే తల వంచుకోవడం జీవిస్తాను, మానం జీవిస్తాను, అవమానం జీవిస్తాను, అవన్నీ ఆ పాత్రకు సంబంధించినవే గాని నా హృదయంలో ఉండవలసిన అవసరం లేదు. ఐ నీడ్ నాట్ అడ్మిట్ దెమ్ ఇన్ టు మై హార్ట్. ఐ కెన్ బి యాజ్ ఐ ఆమ్. నేను ఒక సేవకుడిని, ఉద్యోగం చేసేవాడిని అన్నది మాత్రమే ఉండాలి, ఉండవలసిన అవసరం, మిగతా అన్ని ఉండవలసిన అవసరం లేదు కదా. అలా ఈ ప్రపంచంలో రాగద్వేష భయము ఇత్యాదులన్నీ నటిస్తూ ప్రేమ, ఆప్యాయత, అభిప్రాయము ఇవన్నీ బాహ్యానికి నటిస్తూ అంతరంలో ఆకాశం వలె అత్యంత స్వచ్ఛుడై ఎవడైతే ఉంటాడో అతన్ని మనం జీవన్ముక్తుడు అంటాం. అంతేకాదు, ఎటువంటి అహంకారము, ఇది నేను చేస్తున్నాను, నేను దీనికి నేను కర్తను అంటున్న ఎటువంటి అహంకారం లేకుండా, అహం నుంచి ఎటువంటి భావనలను రానివ్వకుండా, దగ్గరికి రానివ్వకుండా కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటాడు. నేను బ్యాంకులో లోన్ శాంక్షన్ చేస్తున్నా, నేను శాంక్షన్ చేస్తున్నాను అనేది నిజం కాదు కదా. బ్యాంకే తాను శాంక్షన్ చేస్తూ నన్ను సేవకుడిగా పెట్టుకుని ఆ డిసిషన్ మేకింగ్ నా చేతి చేయిస్తూ నాకు చేపిస్తోంది. కాబట్టి అది ఇస్తున్నది బ్యాంకు గాని నేను కాదు కదా. అందుచేత నా అహం అన్న భావన కలిగి ఉంటాడు ఈ జీవన్ముక్తుడు. ఆయా కార్యములు నిర్వర్తిస్తూ ఆ అహం అన్నటువంటి భావనను సుస్పష్టం చేసుకుని చేస్తున్న కార్యాలు, చెయ్యలేని కార్యాలు ఈ రెండింటికి పట్ల అకర్తృత్వం, కర్తృత్వ రాహిత్యం, అభిమాన రాహిత్యం కలిగిన వాడై వాటి చేత అంటకుండా ఉంటాడు. యశ్య నా అహంకృతో భావో, నేను నిర్వర్తించట్లేదు, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అంటుంటామే, ఇది ఒక పెద్ద జబ్బు. జీవన్ముక్తుడు ఇటువంటి జబ్బును వదిలించుకుని ఉంటాడు. కాబట్టి నా అహంకృతో భావో యశ్య బుద్ధిర్న లిప్యతే. ఎవడి అయితే నేను చేయటం లేదు అన్న భావన మరియు బుద్ధి నిర్మలం. యశ్యనాహంకృతో భావో బుద్ధిర్ యశ్యన లిప్యతే హత్వాపి సయమాం లోకాం నాయం హంతి ననివధ్యతే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు చూడండి. ఎవరైతే నేను కాదు ఇది చేస్తున్నది, నాకు ఇవ్వబడినటువంటి రోల్లో, పాత్రలో, పాత్ర నిర్వర్తించేది కాబట్టి జగత్ డ్రామాలో ఇది పాత్ర గాని ఐఆమ్ నాట్ డూయింగ్, ఐఎమ్ నాట్ ది డూయర్. అది ఏ పని అయినా సరే, ఉద్యోగం అయినా సరే, పుస్తకాలు రాయటం అయినా సరే, వినటం అయినా సరే, ఇప్పుడు ఈ ఉపన్యాసాలు చాలా చక్కగా రికార్డ్ చేస్తూ అవన్నీ ఎలా పబ్లిసైజ్ అవుతాయి, అనేకులకి ఎలా వెళ్తాయి అని ఏదో .com లో పెట్టడానికి చేసే ప్రయత్నం అయినా సరే, రాసేవాడు, చదివేవాడు, దాన్ని పాపులరైజ్ చేసేవాడు అందరం కూడా నేను చేయటం లేదన్న భావన ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఈ జీవుడు, అప్పుడు ఏమవుతుంది, అతను జీవన్ముక్తుడు అవుతాడు. వాస్తవానికండి ఈ ప్రపంచంలో దేర్ ఆర్ ప్రాంప్టింగ్ ఫోర్సెస్, జీవుని నియమించేవి, అవి నియోష్యసి అంటుంది భగవద్గీత. అవి నిన్ను దేవిల్ అపాయింట్ యూ టు గెట్ దమ్. ఎందుకంటే నాటకంలో మన బుక్ చేసుకున్నారు అంటే ఆ పాత్ర మనని ఆ డైరెక్టర్ గారు ఆ పాత్ర మంచి నివర్తిస్తారు, కానీ ఇంట్లో మనం తెలియదట్లేదు ఏదో ఎట్టించి బాగా యాక్ట్ చేసామా లేదా అన్నదే మన ఆర్టిస్ట్ అంతవరకే. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఏవేవి జరుగుతున్నాయో అవి నా అహంకృత భావం, నేను చేయటం లేదు, ఏ సిస్టమ్ చేస్తుందో ఆ సిస్టమే చూసుకుపోతుంది అన్న భావన కలిగి ఉంటాడు. ఎవరు? జీవన్ముక్తుడు. ఈ జీవన్ముక్తుడు కానివాడు జీవన్ బద్ధుడు ఏమంటాడు? ఇవన్నీ నేనే చేశాను, నా వల్ల అయింది, నేనే అనుభవిస్తున్నాను ఈ కర్మలన్నీ, ఈ దుఃఖాలన్నీ నావే. ఈయన జీవన్ముక్తుడు ఏడవలసిన చోట ఏడుస్తున్నాను, నవ్వవలసిన చోట నవ్వుతున్నాను, భయపడవలసిన చోట భయపడుతున్నాను, ఆవేశపడవలసిన చోట ఆవేశపడుతున్నాను, చదువుకోవాల్సిన చోట చదువుకుంటున్నాను, ఉద్యోగం చేయవలసిన చోట ఉద్యోగం చేస్తున్నాను. సో ఇవన్నీ నా అహంకృతో భావో, నేను చేయటం లేదు, సిస్టమే చేస్తుంది అనేటువంటి భావనతో ఏష బుద్ధి నలిప్యతే. బుద్ధి నా వాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, మంచి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు అన్న దోషము బుద్ధిలో ఉండదు. కర్వతో అకర్వతో వాపి, ఒకవేళ చేయవలసి వచ్చినా చేయలేకపోయినా నా అహం బుద్ధి నలిప్యతే, ఈ రెండు కలిగి ఉంటాడయ్యా జీవన్ముక్తుడు. ఎస్య నాహంకృతో భావో ఎస్య బుద్ధి నలిప్యతే కొర్వతో అకొర్వతో వాపి స జీవన్ముక్త ఉచ్యతే, అటువంటి వాణ్ణి జీవన్ముక్తుడు అంటాడు. అంతేకాదు, ఎవడైతే ఆ యొక్క చిదాత్మయే ఈ సృష్టి ప్రళయాలు కల్పించుకుని ఆవరణలు కల్పించుకుని ఇదంతా ఆస్వాదిస్తోంది అన్న భావన కలిగి ఉంటాడో అతను జీవన్ముక్తుడు. యస్య ఉన్మేష నిమిషేర్ధాద్విద ప్రళయ సంభవౌ పశ్యే త్రిలోక్యా స్వసమః. తన యొక్క కల్పనగా తన స్వరూపంగా ఎవరైతే చూస్తాడో, మూడు లోకాల జీవుల్ని తన ఆత్మస్వరూపంగా చూస్తూ ఆత్మ తన స్వర్గీయ ఆత్మ యొక్క కల్పన చమత్కారంగా ఇదంతా చూస్తాడో అతను ముక్తుడవుతాడు. ఎవడైతే ఈ ప్రాపంచిక విషయాలు సందర్భాలను చూచి భయపడ్డో, తాను ఇతరులకు భయం కలిగించడో, సుఖ దుఃఖాలు అన్ని స్వయంగా సమభావంతో స్వీకరిస్తాడో, ఈ అన్డిస్టర్బ్డ్ బై ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అతను జీవన్ముక్తుడయ్యా. యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చయ. అతడు ప్రపంచాన్ని భయపెట్టడు, ప్రపంచం చూచి అతను భయపడడు. నేను చమత్కారం ఏంటో అర్థమైపోయింది కాదు ఏమండి? స్టేజ్ మీదకి వచ్చి ప్రేక్షకులను బాధ అనేవాడు యాక్టర్ ఎలా అవుతాడండి? అవడు కదా. ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తాడా నాటకంలో? కాదు కదా. ప్రేక్షకులను రంజింపు చేయడానికి వస్తాడు. ఏ విధంగా ఈ లోకముతో నా జీవితం సహజీవుల్ని రంజింపు చేయడానికి భయపెట్టడానికి కాదు అన్నటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. అందుకని ఈ జీవన్ముక్తుడు యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చేహ. స్టేజ్ మీదకి పోయి వణికి పోతూ డైలాగులు మర్చిపోవడానికి వెళ్ళామా? చక్కగా యాక్ట్ చేసి రంజింపు చేయడానికి వెళ్ళాం. కనుక ప్రపంచాన్ని చూసి భయపడడు, ప్రపంచాన్ని భయపెట్టడు. హర్షామర్ష భయో ముక్త, అతనికి హర్షము దుఃఖము సంతోషం గాని దుఃఖం గాని భయం గాని వీటి నుంచి విముక్తుడై ఉంటాడు. రిలీవ్డ్. అతనికి సంతోషింపగలిగిన వస్తువు, సంతోషింపజేయగలిగే వస్తువు ఈ దృశ్యంలో ఏది కనబడదు. ఇది స్వప్నస దృశ్యం. స్వప్నంలో ఒక వస్తువు కనిపిస్తే గ్యారెంటీలు పట్టు, రాత్రి నేను ఒక బిల్డింగ్ కనిపించండి, నేనే వానని అని గదిలో ఎక్కడా తెల్లారు లేచి వర్తమానంలో ఈ దృశ్యాన్ని ఆ విధంగా చూస్తాడు. సంతోషం దుఃఖం కూడా రాత్రి భయం వేసిందండి నేను తెల్లవారి భయపడుతూ రోడ్ల పడి తిరుగుతాడా? స్వప్నంలో కనిపించిన దాన్ని తెల్లారి ఎదుగు భావిస్తాడు. అదంతా వర్తమానంలోని ఈ దృశ్యంలో భయము గాని కోపము గాని ఆశ గాని దురాశ గాని ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు అటువంటి వాడు జీవన్ముక్తుడు. ఎటువంటి సుఖ దుఃఖములను అనుభవించకుండానే ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. ఎటువంటి భీతి లేకుండా ఇతరులను భయపెట్టకుండా ప్రశాంతంగా జీవితాన్ని గమనిస్తూ చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు అతను జీవన్ముక్తుడు. సంసార ఆసక్తి లేనివాడై ఉంటాడు. శాంత సంసార కలనః, సంసార దోషమంతా శాంతించిన వాడై ఉంటాడు. వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఉంటుంది వాళ్ళు, వాళ్ళ నమ్మకూడదు, వీళ్ళ వల్ల బాధలు, వాళ్ళ వల్ల సుఖాలు, వీళ్ళ వల్ల కష్టాలు, ఇటువంటి భావాలన్నీ రహితం చేసుకుంటాడు. దేహి అయినప్పటికీ కాకారుడై ఉంటాడు. కాలావా నపి నిష్కలహ, యశ్చిత్తోపి అనిశ్చిత్ అనాశ్చిత్త చిత్త సహిత సహితుడై ఉండి కూడా మనస్సు కలిగి ఉండి ఈ ప్రపంచంలో తిరుగుతూ కూడా నేను మనస్సు లేనివాడిని కదా అని అవగాహనతో ఉంటాడు. మన మనస్సుకు అతీతుడై ఉంటాడు, మనస్సాక్షికి ఆస్వాదిస్తూ ఉంటాడు. మనస్సాక్షిని నేను అనుకుంటూనే మనస్సుతో ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, లీలగా క్రీడగా తిరుగుతూ ఉంటాడు. అతనయ్యా జీవన్ముక్తుడు. నాన్న ఇప్పటిదాకా మనం జీవన్ముక్తుడు గురించి చెప్తున్నాం నాన్న, ఇక విదేహముక్తుడు ఎలా ఉంటాడో చెప్పుకున్నాం. ఈ విదేహముక్తుడు కరెక్ట్ అయిపోయింది. ఈ జగత్ వ్యాపారాల్లో సంచరిస్తూనే వీటి యొక్క కామ క్రోధ వేగముతో వేగానికి లొంగనివాడు, సర్వ పదార్థములు సర్వ సహజీవుల పట్ల ఆత్మ యొక్క ప్రత్యక్ష రూప పూర్ణత్వాన్ని ఆస్వాదించేవాడు, ఇతను జీవన్ముక్తుడు అనుకున్నాం కదా. ఇటువంటి జీవన్ముక్తుడు క్రమంగా ఒకనకప్పుడు ఈ దేహంతో సంబంధం వదిలిపెడతాడు. దేహ సంబంధం కలిగి జీవన్ముక్తుడే జీవిస్తాడు. దేహంతో సంబంధం వదలి విదేహముక్తుడు అవుతాడు. దేహ ధర్మాలను కూడా త్యజించిన వాడై అతీతి కేవలాతీతుడై విదేహముక్తుడు అవుతాడు. వాయువు ఏ విధంగా స్పందిస్తున్నప్పుడు, ఆ స్పందన ఆగినప్పుడు నిశ్చలమవుతుందో ఇక విదేహముక్తుడు కూడా అతను జన్మింపడు మరణించడు. సో జన్మ మరణము అనే నాకు సంబంధించిన ధర్మాలు అనేది రహితం చేసుకుంటాడు. ఎందుకని విదేహం అవి దేహ ధర్మాలు. దేహ ధర్మాలు తన ధర్మాలుగా చూడకపోతే అది విదేహ ధర్మం అండి. దేహం వస్తున్నప్పుడు నేను జన్మించాను, దేహం పోతున్నప్పుడు నేను మరణిస్తున్నాను అనేది దేహ ధర్మాలు. ఈ విదేహం అతను నేను జన్మించడం లేదు మరణించడం లేదు అనే సెన్స్ ఎంజాయ్ చేస్తుంటాడు. నేను మామూలుగా వ్యక్తము అవ్యక్తము కూడా ఈ దేహం యొక్క పాంచభౌతిక ధర్మం. అతను నేను వ్యక్తము కాదు అవ్యక్తము కాదు, దూరము కాదు దగ్గర కాదు, నేను ఇతరులు అనేదే లేదు అనేటువంటి సెన్స్ ఎంజాయ్ చేస్తుంటాడు. మేతరహా, నాకు ఇతరులు లేరు, నేను లేరు ఇతరులు లేరు అన్నటువంటి ఒకనొక నూతన ఆస్వాదన అభేద దృష్టి ఆస్వాదిస్తూ ఉంటాడయ్యా. అటువంటి విదేహముక్తుడు ఆ విదేహముక్తి యొక్క పారవశ్యం చేత సర్వాత్మకమైనటువంటి బ్రహ్మమే తానై ఉండటం చేత నేను సర్వజీవరాశులలో సర్వజీవరాశులుగా ఉన్నటువంటి పరబ్రహ్మమే సర్వదా అయి ఉన్నాను అనేటువంటి ఉత్తమోత్తమైనటువంటి అవగాహనను ఆస్వాదిస్తూ ఉంటాడు కదా. అందుచేత అతడు ఒక్కొక్కప్పుడు ఎక్కడ ఉంటాడు అని చెప్పలేము. ఒక్కొక్కప్పుడు సూర్యరూపం దాల్చి తాపాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు, తాపం కలిగిస్తూ ఉంటాడు లోకానికి, వెలుగుని వేడిని కలగజేస్తూ ఉంటాడు. బ్రహ్మయ్యి జగత్ సృష్టి చేస్తూ ఉంటాడు, విష్ణు అయి జగత్ రక్షణ చేస్తూ ఉంటాడు, శివుడి జగత్ సంహారం చేస్తూ ఉంటాడు. ఆకాశమై తన యందు ఆ గాలి యొక్క వీచికలు ఏర్పడేటట్టుగా చేస్తూ ఉంటాడు. మేరు పర్వతమై సుర అసుర లోకపాలకులకు ఋషులకు నివాసం అయి ఉంటాడు. ఈ భూమంతా తానే, ఈ సృష్టినంతటినీ తానే ధారణ చేస్తూ ఉంటాడు. ఈ ఆహారపు వృక్షాలు పంటలు తానే అయి సర్వజీవులకు ఆహారం అవుతూ ఉంటాడు. జలరూపమై ద్రవత్వాన్ని ధారణ చేసి సర్వదేహాల్లో నీ దాహాన్ని తీరుస్తూ ఉంటాడు. మొక్కలకు వాటికి కావలసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు. అగ్ని రూపుడై సర్వదేహాల్లో వైశ్వానరుడై ఆహారాన్ని పచనం చేస్తూ ఉంటాడు. చంద్రుడై ప్రకృతిలోకి అమృతాన్ని కురిపింపు చేస్తూ ఉంటాడు. హాలాహలమై మృత్యువుని విధిస్తూ ఉంటాడు. తిక్కుల రూపమై వెలుతురుని చీకటిని విస్తరింపజేస్తూ ఉంటాడు. శూన్య రూపి అయి ఆకాశమును ఆకాశ స్వరూపుడై ఉంటాడు. మరొకప్పుడు స్థల రూపి అయి పర్వత స్వరూపుడవుతాడు. వికసిత చైతన్య స్వరూపుడై సర్వ స్థావర జంగమ పదార్థములలో లైఫ్ ఫోర్స్ అవుతాడు, జీవశక్తి అవుతాడు. సముద్రమై భూమిని అలంకరిస్తూ భూమిని భూమికి అలంకారంగా ఉంటూ ఉంటాడు. ఈ విశాల చిరాత్మ స్వరూపుడై ఈ విశాల విశ్వాన్ని ఈ దృశ్యాన్ని పరమ శాంతంగా ప్రకాశింపజేస్తూ ఉంటాడు. శాంతరూపుడై సర్వే సర్వత్రా వేయించేసి ఉంటాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు ప్రకాశ రూపుడై సాక్షి రూపుడై ఆనంద రూపుడై ప్రభవిస్తూ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశిస్తున్నదంతా కూడా తానే అయి ఈ దృశ్య సమూహమై తానే అయి ప్రదర్శితుడై ఆస్వాదిస్తూ ఉంటాడు. అతని అనుభవం అనుభూతి మాటలతో నిర్వచించలేనయ్యా. అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నారు, స్వామి మీరు చెప్తున్నట్లు సమదృష్టి ద్వారా జీవన్ముక్తి విదేహముక్తి పొందడం చాలా కష్టం అని నాకు దుష్ప్రాప్యం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఈ దృశ్యంలో చిక్కుకున్నాం, వీటి ఈ వ్యవహారాలు సంబంధాలు అనుబంధాలు మా హృదయంలో ఎంతో పెరవేసుకుని ఉన్నాయి. ఇదిలా ఉండగా మా చిత్తం అత్యంత చాంచల్యంగా ఉంది. ఇప్పుడు ఏమి చేయాలి చెప్పండి? మీరు చెప్పిన జీవన్ముక్తి మా కుదరట్లేదు, విదేహముక్తి కుదరట్లేదు, మా దృష్టిలో జగత్ దృశ్యం పోవటం లేదు, దృశ్యాన్ని రహితం చేసుకోమంటారు. మా చిత్తమేమో క్షణ క్షణం చంచలంగా ఉంది, ఎవరి మీద కోపం ఆవేశం ఇష్టం మమకారం అహంకారం ఇవన్నీ మా మనసునంతా ఆక్రమించి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మళ్ళా, ఇప్పుడు హౌ టు ప్రొసీడ్ ఫర్దర్ దయచేసి చెప్పండి. సమదృష్టి మీరు చెప్పిన సామ్య దృష్టి జీవ విదేహముక్త దృష్టి మాకు లభించటం అసాధ్యమేమో అని అనిపిస్తోంది. ఇప్పుడు మేము ఏం చేయాలో దయచేసి మాకు బోధించండి. వశిష్ఠులు చెప్తున్నారు, ఓ రామచంద్ర, ముక్తిరేషోచ్యతే రామ బ్రహ్మైతస్య ఉదాహృతం. రామ, ఈ దృశ్యము భ్రమ మాత్రమే అని అవగాహన పెంపొందించుకోమని ముందుగానే చెప్పాను కదా. ఎప్పుడైతే దృశ్యము కల్పన భ్రమ స్వప్నము వంటిది అనే నిర్ణయానికి వస్తూ ఉంటావో ఆ స్థితి బ్రహ్మము అని నిర్వాణమని అని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే ముక్తి అని కూడా చెప్తుంది. అది జీవన్ముక్తి విదేహముక్తి తర్వాత మాట్లాడుకున్నాం. జీవన్ముక్తి అయినా విదేహముక్తి అయినా ముక్తి అంటే ఏంటి? దృశ్యం స్వప్నంలా అనిపించడం. ఏమయ్యా, కనపడేది స్వప్నంలాగా కల్పనలాంటిది అని అనుకోవడంలో కష్టమే ఉందయ్యా. అహం ప్లస్ బుద్ధితో కనబడుతున్నటువంటి, అంటే నేను మై రోల్ ఇన్ ద వరల్డ్ అనమాట, అహం ప్లస్ బుద్ధితో కనబడుతున్నటువంటి దృశ్య జగత్ అంతా వడ్రాలి యొక్క రెండవ కొడుకులాగా కేవలం భ్రమ అలీకము అనే జ్ఞానం మాత్రమే ఈ జీవుడికి ముక్తి ఇస్తుందయ్యా. అంతకుమించి వేరేళ్ళి దోవలేరు. కాబట్టి కనపడే ఈ దృశ్యాన్ని ఎందుకు కల్పితమో, ఎందుకు వాస్తవం కాదో, మనస్సు ఏ విధంగా స్వకీయమైన మనస్సే భ్రమ చేత ఇదంతా చూపిస్తూ మన్ని భ్రమింపజేస్తోందో ద్రష్ట గ్రహించి ఈ జగత్తు కల్పన స్వప్నం వంటిది అనే భావనను క్రమక్రమంగా దృఢం చేసుకోవాలయ్యా. అంతకుమించి ఉపాయం ఏంటి? నా దగ్గరికి వచ్చి నాకు అలా అనిపించట్లేదండి, అట్లేస్తే ప్రయోజనం ఏంటి? ప్లీజ్ ట్రై, ప్లీజ్ ప్రాక్టీస్, దట్స్ ఆల్. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, హే వేదజ్ఞ, హే వశిష్ఠ మహర్షి, మీరు జీవన్ముక్తులు విదేహముక్తులు చెప్పారు. విదేహముక్తుడు సూర్యభగవానుడయ్యాడు, బ్రహ్మ అయ్యాడు, శివుడయ్యాడు, విష్ణువు అయ్యున్నాడు, జగత్ భూమి అవుతున్నాడు, ఈ విధంగా అనేక భావాలు అవుతున్నాడు, సముద్రం అవుతున్నాడు, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అంటే విదేహముక్తులే ఈ త్రిలోకములుగా కనబడుతున్నారు, విదేహముక్తులే ఈ భూమిగాను ఆకాశంగాను సూర్యుడిగాను కనిపిస్తున్నారు, ఈ సృష్టిగా మారుతున్నారు. సో ఈ సృష్టిగా మారుతున్నది విదేహముక్తులే అని మేము అర్థం చేసుకోవచ్చా స్వామి? అప్పుడు వశిష్ఠ మహర్షి పక్కపక్క నవ్వారు, ఓ రామచంద్ర, విద్య చేతే త్రిభువనం దత్తాం సంప్రయాంతు తే యత్ర త్రైలోక్య శబ్దార్థో న సంభవతి కశ్చన. పక్కపక్క నవ్వారు వశిష్ఠ మహర్షి. రామచంద్ర, అసలు దృశ్యము త్రిలోకములు అనేవి ఉండి ఉంటే వాస్తవంగా విదేహముక్తులు ఈ దృశ్యంగా మారారు అనే వాక్యం మనం చెప్పుకోగలం. అసలు దృశ్యమే భ్రమ అయినప్పుడు, ద్రష్ట యొక్క మాయా దృష్టి అయినప్పుడు విదేహముక్తులు ఇలా మారారు అని అంటాం ఎట్లా కుదురుతుందయ్యా? పరబ్రహ్మమే లేక చిత్శక్తియే సంసారంగానో విదేహముక్తులే ఈ దృశ్యంలో కనబడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేక సూర్య భగవానుడు ఇటువంటివి గాను అనుకోవడం అదంతా పెద్ద కల్పనయే అయి ఉన్నది. ఆ వివరాలు మనం ముందు ముందు చెప్పుకుందామయ్యా. ఒక్కటి మాత్రం ఈ క్షణంలో మనం స్వస్వరూపమైనటువంటి ఆత్మయే ఉన్నది, మిగతా దృశ్యమంతా స్వకీయ కల్పనయే అని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇక్కడ మనం ముగించుకుని ఆ తర్వాత మన ముందు కొనసాగిద్దామయ్యా. ఏత సర్వం శ్రీ రామచంద్ర పాదారవిందార్పణమస్తు, లోక కళ్యాణమస్తు. ఓం భద్రం కన్యేభి శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగై సుస్తువాగుంసస్తనూభి వ్యశేమ దేవహితం యదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవా స్వస్తి నస్తాక్షో అరిష్టనేభి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి 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 భద్రం మే అపి వాతయ మనః. ఓం శాంతి 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 యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుమ్హం ఆత్మబుద్ధి ప్రకాశం ముక్షుర్వై శరణమహం ప్రపద్యే. మంగళం గురుదేవాయ మగనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు.